ఎన్నో జన్మల కృషి ఉంటుంది భక్తి కలగటం కష్టం. ఈ భక్తి రాకపోతే ముక్తి రాదు. పరమ పురుషార్థాల్లో పురుషార్థాల్లో ముఖ్యమైన పురుషార్థం మోక్షం. అందరూ కలియగలిగితే ప్రత్యేకంగా వేదానికి పని మార్గాల్లోకి భక్తి మార్గం మంచిది. వెళ్ళగర కలిగిన భక్తికి మీరు కరకాలం కరకాలం జ్ఞాపకం పెట్టుకుంటాను. అందుచేత ఈ భక్తి భావంతో ప్రాణభావంతో ఎంతో ఆత్మయుక్తం ఆత్మయుక్తం ఈ సన్మానం చేసినటువంటి గంగాధర సరణి దంపతులకి, వారి కుటుంబ సభ్యులకి, వారి జ్ఞానం ఐశ్వర్యం ఇంకా సమృద్ధిగా కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. భగవంతుడే బ్రహ్మదేవుడి రూపంలో, భగవంతుడే విష్ణుదేవుడి రూపంలో, భగవంతుడే శివదేవుడి రూపంలో మీరు కనిపిస్తున్నారు. ఆ ప్రయూర్తులు కూడా భగవంతు యొక్క స్వరూపం. భాగం ఏమైనా పెట్టుకో శివకేశ్వరు మధ్య మనం భాగం పెట్టుకోవాల్సిందే, అవసరం లేదు. ఇక భక్తులైన మీకు అందరికీ కూడా భౌతికమైన ఆధ్యాత్మికమైన సేవిస్తూ కలగాలని సభాముఖంగా మరొకసారి మరొకసారి భగవంతుని ప్రార్థిస్తున్నారు. సభకు ఇచ్చేసి మీకు అందరికీ శుభం కలగాలని. భగవంతుడు మనకు తిరుగుతాకి ఇచ్చాడు, ధ్వని ఇచ్చాడు, పదవి ఇచ్చాడు. తిరుగుతాకి మనిషిని కాదు పెద్దవి కాదు. తెలుగు మంచిది కాదు చెడ్డదే కాదు. అవి ఆ తెలుగుని చెడ్డతో కలిగిస్తే పాపం వస్తుంది, ఆ తెలుగుని మంచితో కలిగిస్తే పుణ్యం వస్తుంది. ఆ తెలుగుని ఎలా ఉపయోగించుకోవడం మనం తెలుసుకోవాలి. భగవంతుడు ఏ అవకాశాలు అయితే మనకి ఇచ్చాడో అవకాశాలు మనం సద్వినియోగం చేసుకోవాలి. మన బ్రెయిన్ మనకు చిత్తశుద్ధి కలగజేయాలి. మన విద్య మనకు చిత్తశుద్ధి కలగజేయాలి. మన తెలివితేటలో మనకు చిత్తశుద్ధి కలగజేయాలి. చిత్తశుద్ధి లేకుండా మనకి శాంతి కలగదు, ఆనందం కలగదు, బ్రహ్మానందం కలగదు. చిత్తశుద్ధిని గోటుకోవచ్చు. మనం బ్రాహ్మస్థితిని పొందాలి, బ్రహ్మానుభవం పొందాలి, ఆనందానుభవం పొందాలి, జ్ఞానానుభవం పొందాలి. జ్ఞానం పేరు పొందడం ఉంది కానీ దానికి హెచ్చింది కానీ ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ లేదని భగవంతుడు చెప్తాడు. ఆత్మజ్ఞానం ఇక్కడ సమయం ఉంది, దానికి సమయం ఉంది కానీ నిలిచింది కానీ ఈ లోకంలో కానీ పరలోకంలో లేదు అని భగవంతుడు చెప్తాడు. జ్ఞానం పరమ పవిత్రమే, స్వచ్ఛమే, అది స్వేచ్ఛ గలదు, పవిత్రమే అది. ఆ జ్ఞానం మనకు వచ్చే వరకు మనకు మోక్షం కలగదు. ఎక్కడైనా ఎవరిలోనూ అనుభవం పొందాలి. ఈ జన్మలో కాకపోయినా రాబోయే జన్మలైనా వరదల్లోనూ అనుభవంలోనూ పొందాలి. అనుభవం ఇక్కడే పొందాలి మనం. నేను మనకి స్వేచ్ఛనిస్తుంది, స్వతంత్రాన్ని ఇస్తుంది. ఇది బయట స్నేహితుల మీద, బంధువుల మీద, లేదా భోగాల మీద, బయట పరిస్థితుల మీద, బయట పరిసరాల మీద, బయట వస్తువుల మీద మేము ఆనందం కోసం, మన సుఖం కోసం ఆధారపడి ఉన్నాం. ఇది బానిసత్వం. దీనివల్ల మనం స్వతంత్రం వాడదాం. ఇతర వస్తువుల మీద కానీ, లోకం మీద కానీ, ఇంద్రియ విషయాల మీద కానీ ఆధారపడకుండా మనం సుఖంగా శాంతిగా ఆనందంగా ఉండాలంటే జ్ఞానం సంపాదన చేయాలి. ఆత్మజ్ఞానం సంపాదన చేయాలి. అప్పటి వరకు మనకి బయట విషయాల్లో నుంచి సుఖం, శాంతి, ఆనందం ఏదైనా వస్తున్నప్పటికీ నిలబడదు. మనకి ఎన్ని తెలియచేతలున్నా, ఎంత చదువు ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, మనోనిగ్రహం లేకపోతే, ఇంద్రియ నిగ్రహం లేకపోతే ప్రయోజనం లేదు. నేను వాడికి ఇంద్రియ నిగ్రహం లేని వాడికి సంసారం వస్తుంది. మనోగ్రహం ఈ వాడు ఇంద్రియ నిగ్రహం వాడు సంసారం నుంచి విడుదల పొందుతాడు. నేను ఇక్కడ ఉన్న భగవంతుడు ఇక్కడ ఉన్నాడు, అంతర్యంగా ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు. అద్దంలో మనం ముఖం చూసుకున్నప్పుడు మన ఎలా శుభ్రంగా తయారు చేసి ముఖం చూసుకుంటాం. అద్దాన్ని ఎంత శుభ్రం ఎంత శుభ్రం చేస్తే అంత శుభ్రంగా మన ముఖం అందులో కనిపిస్తుంది. అంత స్పష్టంగా మన ముఖం అందులో కనిపిస్తున్న ప్రతిబింబం. అలా అద్దం లేకుండా శుభ్రం చేస్తాం. అలా మన మనస్సును శుభ్రం చేసి మన మనస్సును పరిశుద్ధం చేస్తే ఆ మనస్సు సహాయం పెట్టడం హృదయంలో ఉన్న జ్ఞానాన్ని, హృదయంలోని పరమాత్మను, హృదయంలోని తేజస్సుని, హృదయంలోని జ్ఞాన తేజస్సుని, హృదయంలోని ఐశ్వర్యాన్ని, హృదయంలోని చదువులని వస్తువుని, హృదయంలోని అమృతాన్ని మనం గోచరించవచ్చు. మనం గోచరిస్తున్నంత స్పష్టంగా చూడవచ్చు. అర్థంలో చూసుకున్నప్పుడు మన ప్రతిబింబాన్ని ఎంత స్పష్టంగా చూసుకుంటాము, మన హృదయంలో వస్తువుని కూడా అంత స్పష్టంగా చూసుకోవచ్చు. మన మనస్సు కనుక స్పష్టంగా ఉంటే, స్వచ్ఛంగా ఉంటే, అంటే మన మనస్సు శాంతిగా ఉండాలంటే, స్వచ్ఛంగా ఉండాలంటే మనం చేసే స్నేహాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చదివే పుస్తకాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది దుర్మార్గులు మన స్వార్థం కోసం ఉపయోగపడతామంటే వాళ్ళు దుర్మార్గులని సన్మార్గులు అనుకుంటాం మనం. ఇప్పుడు నా స్వార్థం కోసం కొంతమంది దుర్మార్గులు ఉపయోగపడుతున్నారనుకున్నాకు వాడు దుర్మార్గులే, కానీ నా మనసు కదా సన్మార్గమే కనుక కనిపిస్తుంది. ఇది లోకం యొక్క పోకడు. అంతేగా స్నేహాల విషయంలో, చేసే స్నేహాల విషయంలో, చదివే గ్రంథాల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. తెలివి మంచిది, తెలివి చాలా మంచిది. ఆ తెలివి చేతి మనం ఇతరులకి మంచి చెయ్యాలి. అలాగే ధనం కూడా మంచిది, ఆ ధనంతో ఇతరులకు మంచి చెయ్యాలి. అలాగే ఆధ్యాత్మికంగా మన అభివృద్ధిలోకి రావాలంటే మన సాధన నీటి గడికి పరిమితం అవ్వకూడదు. అదే ఎవరైనా ఒకటి వెంకటేశ్వర స్వామి, రాముడు, కృష్ణుడు, శివుడు, రమణ, ఎవరో గురువుని కానీ ఎవరైనా ఉపాసన చేసుకోవచ్చు. ఉపాసన వల్ల ఏకాగ్రత వస్తుంది, ధ్యానం వస్తుంది. ఎవరైనా ఉపాసన చేసుకోవచ్చు, దేవతలను ఎవరైనా మనం ఉపాసన చేసుకోవచ్చు. దానివల్ల మనకు ఏకాగ్రత కలుగుతుంది. అదంతా మంచిదే, పూజ జపములన్నీ మంచివే, జపధ్యానములు మంచివే. కానీ ఎవరైనా ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావాలి, జీవితంలో అభివృద్ధిలోకి రావాలి, భౌతికంగానే ఆధ్యాత్మికం కూడా అభివృద్ధిలోకి రావాలని మీలో ఎవరికైనా ప్రకటనశుద్ధిగా ప్రయత్నం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే అందరికీ చెప్పటం లేదు. నేను మీలో అంటే సిన్సియర్గా ఎవరైనా ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటే కాలక్షేపానికి కాకుండా సాధకులు మీలో ఎవరైనా సిన్సియర్గా ప్రకటనశుద్ధిగా ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటే నేను చెప్పి మాటలు గుర్తుపెట్టుకోండి. మాట మనం మాట్లాడే మాట నిర్మలంగా మాట్లాడాలి, ఇంట్లో కానీ బయట కానీ. మన మాట నిర్మలంగా ఉండాలి. అలాగే మనం ఏదైనా చేసేది చేసే పని నిర్మలంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి. మనకు వచ్చే తలంపులు కూడా నిర్మలంగా ఉండాలి. మనం నిశ్చలంగా, నిర్మలంగా, శాంతంగా చేసేది పని చేయాలి. మీరుతో మాట్లాడాలి. మనకు వచ్చే తలంపులు కూడా నిర్మలంగా, నిశ్చలంగా ఉండాలి. ఈ రోజున మనకు ఏం మంచి ఆలోచన వచ్చినాయి, ఈ రోజు ఈ రోజున ఏం మంచి పని చేశాం, ఈ రోజు నుండి ఎవరికైనా మనం సహకారం చేశాము, ఈ రోజున మనం చేసిన సాధన ఏంటి, ఈ రోజున మనం పూజ చేశాము ఎంతవరకు భగవంతుడితో మనకు అనుబంధం కుదిరింది, జపం చేశాము ఎంతవరకు భగవంతుడికి సన్నిహితంగా వెళ్ళాము అని సాయంత్రం నిద్రపోయే ముందు ఏ రోజుకి ఆ రోజు మనం చేసిన సాధన అంతా కూడా ఏం సాధన చేశాము, ఏమి సాధన చేయలేదు, వాళ్ళక్కడమే పొరపాటుగా మాట్లాడాము, ఆ పొరపాటుగా మాట్లాడితే అటువంటి పొరపాటు మాటలు ఇంకా మాట్లాడకూడదు అని సాయంత్రం నిద్రపోయే ముందు నిశ్చయం చేసుకోవాలి. అందుచేత మనం బహు జాగ్రత్తగా ఉండాలి. కొంతమందికి వాళ్ళేం మంచి పనులు చేయరు, వాళ్ళేం మంచి మాటలు మాట్లాడరు. మంచి అప్పుడు ఇతరులను ఏమైనా విమర్శిస్తూ ఉంటారు, అదే పని. కానీ వాళ్ళు మంచి వాళ్ళంటే వాళ్ళు మంచి వాళ్ళు కాదు. మంచి ఎవరు మాత్రమే ఇతరులను విమర్శిస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళ మనస్సులో ఉన్న అశాంతి, మనస్సులో ఉన్న చేపలు. ఇప్పుడు మనమే ఉన్నామనుకోండి, ఇతరులు ఎవరైనా ఇతరులు రోజు ఎవరినో ఒకరిని విమర్శిస్తూ ఉంటామనుకోండి, లేకపోతే ఎవరినో ఒకరిని తిడతా ఉంటామనుకోండి, ఇతరులకి అపకారం చేస్తా ఉంటుంది, ఏదో రూపంలో అపకారం చేస్తూ ఉంటామనుకోండి, దాని అర్థం ఏంటంటే మనలో మనస్సులో శాంతి లేదని, మనస్సులో చేపలు మిమ్మల్ని. మన మనస్సులో చేపలు ఉన్నప్పుడు, మన మనస్సుకు కుదిరి లేనప్పుడు, మన మనసుకి శాంతి లేనప్పుడు ఇతరులను విమర్శించడమే పని, ఇతరులు లేదు తిట్టడమే పని, ఎంతసేపు కుదిర్చులతో మాట్లాడటం పని, కూతురు కుతంత్రాలతో ఇచ్చేది కాలక్షేపం పని. వారికి చెప్తాము మనస్సులో శాంతి లేనప్పుడు, మనస్సు చేపలు ఉన్నప్పుడు, మనస్సు కుదిరిలేనప్పుడు వాడు కుదిర్చులు కుతంత్రాలతో వాడు జీవితం గడుపుతాడు. అంటే వాడికి మనసు కుదిరలేదు, బ్రెయిన్ సరిగ్గా పనిచేయట్లేదు వాడు. అంటే ఈ విషయాలను మీకు నేను ఎందుకు చెబుతున్నానంటే, సాధకుడు మాట్లాడే సాధకుడు ఎలా ఎవరో ఇతరులు మనం భగవంతుడు చెప్తున్న మాటల్ని ప్రమాణంగా తీసుకోవాలి, కానీ అజ్ఞానంలో అవిద్యలో కూరుకుపోయిన మనుషులు, ఎటువంటి అహంకారంలో కూరుకుపోయిన మనుషులు యొక్క మాటల్ని మనం ప్రమాణంగా తీసుకోకూడదు. మానవుడికి గాలి వారిని వల్ల బాధ వస్తాయి, ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బంది వస్తే బాధలు వస్తాయి, బంధువుల వల్ల బాధలు వస్తాయి, స్నేహితుల వల్ల బాధలు వస్తాయి, విరోధుల వల్ల బాధలు వస్తాయి. కానీ అన్నిటికంటే కూడా లోపల మనకున్న అజ్ఞానమే మనం ఎక్కువ బాధ పెడుతుంది. నేటికి చెందే ఇతరు మనలో ఉన్న అజ్ఞానమే మనం ఎక్కువ బాధ పెడుతుంది. ఈ అజ్ఞానాన్ని కనుక మనం ప్రయత్నం చేసి తీసేసుకోగలిగితే, నీటికి 90 దుఃఖంలోంచి, అశాంతి నుంచి ఈ జన్మలోనే విడుదల పొందుతాం. ఈ సంసారం అంటే ఇంట్లో భార్య, పిల్లలు, తల్లి, తండ్రి కాదు సంసారం అంటే. సంసారం అంటే జన్మించటం, మరణించటం, మరణించటం, జన్మించటం, జన్మించటం, మరణించటం, మరణించటం, జన్మించటం, ఇది సంసారం అని పెద్దలు చెప్తారు. ఇది నువ్వు జీవిస్తున్నావంటే చనిపోవడానికి జీవిస్తున్నావు, నీకు అది తెలియకుండా ఏ రోజు కారో చావు దగ్గరికి వస్తూ ఉంటాయి. మనకి తెలియదు, మనకి రోజులు బాగా వెళ్ళిపోతున్నాయి అనుకుంటున్నాం, చావటానికి జీవిస్తున్నాం. అంటే మనందరం ఇప్పుడు జీవిస్తున్నాం, చచ్చిపోవడానికి జీవిస్తాం. చనిపోయేందుకు చనిపోతున్నాడు, మళ్ళీ పుట్టడానికి చనిపోతున్నాడు, జీవించేవాడని చనిపోతున్నాడు, చనిపోయిన అడిగి పుడుతున్నాడు, చనిపోయిన అడిగి చనిపోతున్నాడు అంటే మళ్ళీ పుట్టడానికి ఆడి చనిపోతున్నాడు. ఇది సంసారం. జీవించేవాడు చనిపోతున్నాడు, చనిపోయేవాడు ఏం చేస్తున్నాడు, మళ్ళీ పుట్టడానికి వాడు చనిపోతున్నాడు, ఊరికే చనిపోతున్నాడు వాడు. అంటే అది దేహాభిమానం ఉన్నప్పుడు, దేహబుద్ధి ఉన్నప్పుడు పునర్జన్మ వచ్చి చేరుతుంది, అదే సంసారం. ఈ జన్మ మరణ ప్రవాహమే సంసారం. అంటే మనకి పుస్తకాలు చదువుతున్నాం, పెద్దల మాటలు వింటున్నాం, జపం చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం, కానీ అందరి హృదయాల్లోనే ఉన్నవాడు నా హృదయంలో ఉన్నాడు, నా హృదయంలో ఉన్నవాడు అందరి హృదయాల్లోనే ఉన్నాడు. ఆ భగవంతుని ఎప్పుడైతే మనం చూసే జన్మ వస్తుందో, చూసే రోజు వస్తుందో, మనకు కడసారి జన్మ. ఏకత్వాన్ని దర్శించిన వాడికి ఇంకా పునర్జన్మ ఉండదు, వాడికి రాగద్వేషాలు ఉండవు. అందరి హృదయాల్లోనూ భగవంతుని చైతన్యంగా ఉన్నాడు, అంతర్యానిగా ఉన్నాడు. ఆ అంతర్యాన్ని ఎవరైతే చూస్తున్నాడో వారికి ఇంకా పునర్జన్మ ఉండదు. అనేకత్వాన్ని చూసేవాడికి పునర్జన్మ వస్తుంది, ఏకత్వాన్ని చూసేవాడు పునర్జన్మ గురించి విడుదల పొందుతాడు. అంటే రూపాలు తేడాగా ఉన్నా, నామాలు తేడాగా ఉన్నా, మీరు చేసే పనులు తేడాగా ఉన్నా, అందరి హృదయాల్లోనే ఎవరైతే ఒకే వస్తువుని చూస్తున్నాడో వాడు అజ్ఞానం నుంచి, అవిద్య నుంచి బయటపడతాడు. అనేక రకాల బాధలు ఉన్నాయి ఈ లోకంలో, కానీ అన్నింటికంటే బాధ పెట్టింది అవిద్య, అజ్ఞానం, అహంకారం. వాటి నుంచి ఊరు కూడా పొందిన వాడే మహర్షి మహాత్ముడు యోగి ఋషి. దానికోసం మనం సాధన చేయవలసింది, దానికోసం. అందుచేత ఇప్పుడు భగవాన్ చెప్పి గురువు ఎట్లా లభిస్తాడని, మనకి గురువు ఎలా దొరుకుతాడు అంటే, మనం ఏమీ తెలియచేట్లున్నా, మనం ఎంత ప్రయత్నం చేసినా, మనం ఎంత సాధన చేసినా గురువు యొక్క అనుగ్రహం లేకపోతే ఆత్మానుభవం కలగదు. నిజమైన గురువు ఎక్కడే ఉన్నాడు, హృదయంలో ఉన్నాడు. సత్యం హృదయంలోనే ఉంది, భ్రమం హృదయంలో ఉండి చావులోని వస్తే ఎక్కడే ఉంది. ఈ శరీరం నుంచి చావు రాకముందు ఈ హృదయంలో ఉన్న చావులోని వస్తువుని తెలుసుకునేవాడు అమృతత్వాన్ని పొందుతాడు. అంటే మృత్యుని జయించి బయటకు వచ్చేస్తాడు. శరీరం చనిపోతున్నా తాను చనిపోతున్నదని అడుగుతున్న వాడికి వస్తుంది. ఎవరికి శరీరానికి మరణం రాకముందే ఎవడైతే మరణాన్ని జయించాడో వాడికి అమృతానుభవం కలుగుతాడు. మరణం అనేది ఒక తలంపే, మరణం అనేది నిజం కాదు, అది కూడా ఒక తలంపే. పునర్జన్మ కూడా ఒక తలంపే. ఈ పుణ్యాలు పాపాలు ఎన్ని తలంపులే. అది పుణ్యం ఎందుకు చేయమన్నారంటే, మన ఆత్మజ్ఞాన సముపార్జనకు పుణ్యం సహకరిస్తుంది, పుణ్యం మనకు సుఖాన్ని ఇస్తుంది, పాపం దుఃఖాన్ని ఇస్తుంది, కాబట్టి పుణ్యం చేయమన్నారు. చిత్తశుద్ధికి పుణ్యం సహకరిస్తుంది. అదే కర్మ కూడా ఎలా చేయాలంటే, నేను చేస్తున్నాననే తలంపు లేకుండా, నేను చేస్తున్నాననే భావం లేకుండా చెయ్యాలి. అంటే కర్తృత్వం లేకుండా, అహంకారం లేకుండా చెయ్యాలి. మనం కర్తృత్వంతో చేస్తే, అహంకారంతో చేస్తే, అహంభావంతో కనుక చేస్తే పుణ్యానికి పుణ్యం, పాపానికి పాపం, ఎత్తుకు ఎత్తు అనుభవించాలి. ఒకటి జ్ఞాపకించుకోండి, పాపం కంటే పుణ్యం మంచిది. కానీ చెడు తలంపులు మంచి తలంపులు కూడా నా స్వరూపానికి నేను దూరం చేసేస్తూ ఉంటా. అయితే లోపల నా సద్ద వస్తువు, లోపల నా సత్య వస్తువు, లోపల నా చావు నేను వస్తువు, మంచి తలంపులకి, చెడు తలంపులకి, ఇష్టాలకి, అయిష్టాలకి, చావులకి, పుట్టుకలకి, ఈ కర్మానుభవాలకి, అన్నింటికి అతీతమైనది. దానికి కర్తృత్వం లేదు. లోపలన చేయటం కర్మ చేయదు, మీరు చేస్తున్న కర్మ చూస్తూ ఉంటారు. అందుకే వాళ్ళు సాక్షి అన్నారు. వారు ఏం మాట్లాడరు. మీరు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు చూస్తూ ఉంటారు. కానీ వారు ఏం మాట్లాడరు, వారంతా చూస్తూ ఉంటారు. అంటే మనకి ఈ చెడు వాసన గురువు యొక్క సహాయంతో మనలో ఉన్న చెడు వాసన ఏంటో మనం తెలుసుకోవాలి. గురువు నెమ్మదిగా మనలో ఉన్న చెడు వాసన మనకు చూపిస్తూ ఉంటాడు. వాడే గురువు. మనం ఏదైనా రాసినప్పుడు, వ్యాసం రాసినప్పుడు ఇక్కడ తప్పులు రాసావు, అలా తప్పులు రాసావు, అలా రాయకూడదు, ఇలా రాయాలి, గురువు చెప్తాడు. వాడే గురువు. ఇవన్నీ లెక్క తప్పు చేసినప్పుడు లెక్క ఎలా చేయకూడదు, ఎలా చేయాలని చెప్తాడు. తప్పు చేస్తే తప్పును సరి చేస్తాడు. వాడే గురువు. గురువు ఎలా లభిస్తాడని భగవాన్ శ్రీ రమణ మహర్షి గారిని ఒక ప్రశ్న అడిగారు. అడిగాను ఏం చెబుతున్నారంటే, గురువు వేరు, భగవంతుడు వేరు, ఆత్మ వేరు కాదు, మూడు ఒకటే. గురువు అన్నా, దేవుడన్నా, ఆత్మన్నా ఒకటేనే అయ్యా. లోపల ఒక సద్వస్తు ఉంది, లోపల బ్రహ్మం ఉంది, ఒక చావులేని పిండి ఉంది, చావులేని పదార్థం ఉంది. ఈ దేహానికి, మనస్సుకి ఇసుమంతి, ఈ దేహానికి మనస్సుకి, మనకు కనిపిస్తున్నటువంటి ఈ లోకానికి ఇసుమంతి సంబంధం లేకుండా లోపల వస్తుంది. ఆ సద్వస్తువునే, ఆ సత్య వస్తువునే కొంతమంది ఆత్మ అంటున్నారు, కొంతమంది బ్రహ్మం అంటున్నారు, కొంతమంది గురువు అంటున్నారు, కొంతమంది దేవుడు అంటున్నారు. కానీ ఉన్న పదార్థం ఒకటి. సర్వంతో గురువు ఎలా వాదిస్తాడు అంటే, సర్వాంతర్యమైన భగవంతుడే తన భక్తుని పట్ల జాలితో భక్తుని పరిపక్వతను బట్టి సాక్షాత్కరిస్తాడు. అయ్యా, నువ్వు పూర్వజన్మల నుంచి అనేక జన్మల నుంచి ఉన్న భగవంతుని ప్రార్థించగా ప్రార్థించగా మనం పూజ ఎందుకు చేస్తామంటే, భగవంతుడికి పూజ ద్వారా భగవంతుడితో సన్నిహితం అవ్వాలి. పూజ యొక్క లక్ష్యం అది. జపం ఎందుకు చేస్తామంటే, జపం ద్వారా భగవంతుడికి సన్నిహితం అవ్వాలి. అంటే ఇప్పుడు ఈ జున్నూరు నుంచి మహేంద్ర గారు వస్తామంటే, వచ్చేటది జున్నూరు జున్నూరు ఏమైంది, దూరం ఉంది. మహేంద్ర గారి దగ్గరికి వచ్చేటది జున్నూరు ఏ విధంగా అయితే దూరం ఉందో, భగవంతునికి దగ్గరికి వెళ్ళేటది అమృత అనుభవానికి దగ్గరికి వెళ్ళి తేజస్సుకి వెలికి వివేకానికి జ్ఞానానికి వైరాగ్యానికి దగ్గరగా వెళ్ళి కలిగి ఈ ప్రకృతి గుణాలకి ఈ దేహబుద్ధికి శవబుద్ధికి దూరం అవుతూ ఉంటాం. అంతకే పూజ. పూజ అనేది కాలక్షేపానికి కాదు, భగవంతునికి దగ్గర అవటానికి. జపం కూడా ఎందుకంటే కాలక్షేపానికి కాదు, భగవంతునికి దగ్గర అవటానికి, భగవంతుని సమీపంలోకి వెళ్ళటానికి, వారున్న ప్రాంగణంలో ప్రవేశించటానికి పూజ జపం ధ్యానం. ఇలా నేను వందలాది జన్మల వేలాది జన్మల నుంచి గురువు అంటే సామాన్యం అనుకుంటున్నాను, వందలాది జన్మల నుంచి వేలాది జన్మల నుంచి దేవుడికి పూజ చేయగా చేయగా, భగవంతుడికి పూజ చేయగా, అర్చన చేయగా చేయగా, అష్టోత్తరాలు సహస్రనామాలు చదవగా చదవగా, భగవంతుని ప్రార్థించగా 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 మీ భక్తికి సంతోషించి ఈ జన్మల నుంచి నువ్వు ఏ వస్తువుని అయితే ఏ భగవంతుని అయితే ఆరాధిస్తున్నావో ఆ భగవంతుడే గురురూపం ధరించి వస్తాడు. అంటే ఈ గురువు ఆ దేవుడు వేరు కాదు. నువ్వు ఏ భగవంతుని అర్చిస్తున్నావో ఆ భగవంతుడే గురురూపం ఒక శరీరం ధరించి వస్తాడు. ఎందుకు నువ్వు గైడ్ చేయటానికి, నీతో మాట్లాడటానికి, నీ జీవితం మలుపు చెప్పటానికి, నీ జీవితానికి ఉజ్వలమైన భవిష్యత్తు కలగజేయటానికి, నీ చైతన్య స్థాయి పెంచడానికి, నీ ఆనంద శిఖరాలకి శాంతి శిఖరాలు అందుకుని లేక నేను చేయటానికి గురువు ఆ భగవంతుడే గురురూపం ధరించి వస్తాడు. వాడు గురువు, గురువు వేరు, దేవుడు వేరు కాదు. అంటే నేను జన్మాంతరంలో నువ్వు వచ్చి నీ చేస్తావంటే భగవంతుడే నీ భగవంతుడే నీకు సాక్షాత్కరిస్తాడు అయ్యా, గురురూపంలో దర్శనం ఇస్తాడు. అప్పుడు ఈ భూమి వేరు దేవుడు వేరు అనుకోకుండా ఆ దేవుడు ఈ గురు రూపంలో వచ్చాడు ఈ భూమి మీదకి. అప్పుడు ఒక మనిషి ఇద్దరు ఇతడు భక్తులు ఇద్దరు దేవదారుల మధ్య ఉండే సంబంధాన్ని ఎదురు చూస్తాడు. ఏం చేయాలంటే నువ్వు దేవమే అనుకుంటున్నావు, నువ్వు దేవబుద్ధికి పరిమితమై ఉన్నావు. అంటే భగవంతుడు ఏం చేస్తాడు, రూపం ధరించి వస్తాడు నీకు. రూపం భగవంతుడు ఒక రూపం ధరించి వచ్చి నీకు ఆ రూపబుద్ధి నామబుద్ధి తొలగించడానికి నీకు ఉపదేశిస్తాడు, అనుగ్రహిస్తాడు. గురువు బోధించడమే పని కాదు, గురువుకి మాటలు చెప్పడమే పని కాదు, గురువుకి రాయటమే పని కాదు, గురువు ప్రసంగాలు చేయడమే పని కాదు. నిజమైన గురువు వాడు అను నిజమైన గురువు అంటే వాడు ఆత్మ, వాడు మిమ్మల్ని అనుగ్రహిస్తూనే ఉంటాడు. గురువు అనుగ్రహ స్వరూపుడు మాత్రమే కాదు, అనుగ్రహ స్వరూపుడు. అంటే గురువు అంటే కాలేజీలో స్కూల్లో పాఠ చెప్పు వాళ్ళు ఆమె గురువు అంటారు, ఆ గురువు కాదు. ఇక్కడ పాఠం చెప్పటమే కాదు, పాఠం చెప్పటమే కాదు, నీకు బోధించటమే కాదు, నిన్ను అనుగ్రహిస్తూ ఉంటాడు వాడు గురువు. నీకు ఏదైతే బోధిస్తున్నాడో ఆ బోధ ఆ బోధ నీకు అనుభవంలోకి రావడానికి మీరే ఏ సంస్కారాలు ఏ వాసన లగ్గస్తున్నావు, ఆ వాసన నీకు ఉంది అని తెలియ చెప్పి నీకు అర్థం చేసినా చెప్పి ఆ వాసన నీకు తొలగించుకోవాలి అని అనే సంకల్పాన్ని కలగజేస్తాడు వాడు గురువు. అయితే వాడు దేహానికి ధరిస్తాడంటే నీ దేహం దేహానికి పరిమితులు ఉన్నాయి కాబట్టి ఆమె దేహాన్ని ధరించి వస్తాడు. దేహదారుడు ఒక నామానికి పరిమితమైన వాడు, ఇక్కడ రూపానికి పరిమితమైన వాడు, రూపంలోని స్థితిని నామలేని స్థితిని అందుకోలేడు. అందుకే గురువు దేహం ధరించి వస్తాడు. కానీ గురువు అంటే ఎవరనుకుంటుంది, భగవంతునికి ఆత్మకి ప్రతిరూపం. భగవన్ గురువు ఎవరనుకుంటున్నా ఆత్మ రూపంలో ఉంది, అది నిశ్చబద్ధనది. భగవంతుడు ఆ రూపంలో ఉన్నాడు. గురువు అంటే ఎవరైనా పరాయి వాడనుకుంటున్నావో నీ ఆత్మలకు ఆత్మ, నీ ఆత్మలకు ఆత్మ గురువు. అది పరాయి వాడనుకుంటున్నా వాళ్ళు గురువు ఒకటే ఇదే ఒకటే నీ మనస్సు కల్పించింది. నీ శరీరం మరణించుంటారా, నువ్వు కూడా ప్రయాణం చేశాడు గురువు మాత్రమే. అసలు గురువు అంటే ఎవరు అనుకుంటున్నావు, సామాన్యం అనుకుంటున్నావా, గురువు అంటే ఆత్మ. ఆత్మ గురురూపం ధరించింది, దేవుడే గురురూపం ధరించాడు. అంటే దేవుడికి గురువుకి భేదం చూడవద్దు. నువ్వు ఆత్మకి ఒక రూపం, ఆత్మకి ప్రతిరూపం, దేవుడికి ప్రతిరూపం గురువు. వాడు ఏం చేస్తాడంటే పైనుంచి మాటలు చెబుతూ ఉంటాడు, లోపల నుంచి పని చేస్తూ ఉంటాడు. గురువు చేసి గురువు ఏం చేస్తూ ఉంటాడంటే లోపల నుంచి పై పై కూర్చుని మన బోధిస్తూ ఉంటాడు. ఆ మాటలో మీరు అర్థం చేసుకోవడానికి, తదనుగుణంగా దాన్ని జీవించడానికి, మీ జీవితాన్ని ఎప్పుడు మలుపు తిట్టాలో చూసుకుంటూ లోపల నుండి పనిచేస్తూ ఉంటాడు గురువు. అంటే ముద్దబ్బాయిలా ఉంటాడు. గురువు అంటే చైతన్యం, గురువు అంటే ఆత్మ, గురువు అంటే ఈశ్వరుడు, గురువు అంటే వెలుగు, గురువు అంటే ఆనందం, గురువు అంటే శాంతి, గురువు అంటే మరణం లేని వస్తువు. నిజమైన గురువు లోపల ఉన్నాడు, ఆత్మగా ఉన్నాడు, చైతన్యంగా ఉన్నాడు. కానీ బయట గురువు ఏం చేస్తాడంటే, ప్రతి జన్మకు నీకు తెలుసున్నా నీకు తెలియకుండా నీ కూడ వచ్చి నిన్ను వెంటాడు, నిన్ను వెంటాడు, నిన్ను వెంటవాడు. ఆ నిజమైన గురువు నీ వరకు ఉన్నాడు చూశావు. ఆత్మ దగ్గరికి తోడుకోలే వరకు ప్రతి జన్మకు నీ కూడని వస్తూ ఉంటాడు, నీకు చాకరి చేస్తూ ఉంటాడు వాడు. మీరు జీతారోగణ పాలేడుకోవచ్చు, మీరు మీరు పాలేడుతున్న వాళ్ళు పెట్టుకుంటే అది ఏ రోజునే కాకుండా మీరు ఏకపోతే ఆడే మారుగుని మానేస్తారు. మీ దగ్గర ఏమి ఆశించకుండా చేసే పాలేడుతాను వాడు అనుగ్రహ స్వరూపుడు. వాడు మీకు వాడు చేత కాదు, వాడి శరీరమే అనుగ్రహం, ఇంకోటి చేత కాదు వాడికి. వాడు వాడి దగ్గర అనుగ్రహం తప్పించిన కోటం లేదు. ఒక అలవాటు ముక్కల ముక్కల కింద ఖండించని వాడు మీకు శాంతిని ఇస్తారు వాడు గురువు. అందుచేత లోపల ఉండి పని చేస్తూ ఉంటాడు లోపల. ఎలా లోపల గురువు మొదలుగురు గురువు లోపల ఉన్నాడు అంటే ఆత్మగా ఉన్నాడు, చైతన్యంగా మహాకైతను మహాగురువు మొదలైన గురువు అక్కడ ఉన్నాడు. అయితే విరుగు నీ లోపల ఉంది, ఆ చైతన్యం నీ లోపల ఉంది. శాంతి సముద్రం, ఆనంద సముద్రం, కాంతి సముద్రం నీ హృదయంలో ఉండి మీకోసం ఎదురు చూస్తాను. రామకృష్ణపురం సంతానంలో ఆ చైతన్యాన్ని అందుకోవటానికి ముందు మీరు ఆత్మస్థితి పరమంగా విడిచిపెట్టండి అన్నాడు. లోపల మీ చైతన్యం లోపల ఉంది, కానీ రెండు విడిచిపెట్టండి. మీరు ఒకటి ఆత్మస్థితి, రెండు పరమండ. ఆ రెండు విడిచిపెట్టండి. ఆ రెండు మీరు విడిచిపెట్టబోతున్న మనసులు లోపలికి వెళ్ళదు, ఆ లోపంలోకి వెళ్ళలేదు. లోపల ఉన్న బంగారాన్ని, హృదయంలో ఉన్న బంగారాన్ని అందుకోలేదు. ఆత్మస్థితిని విడిచిపెట్టండి, మిమ్మల్ని మీరు పొగుడుకోట విడిచిపెట్టండి, పరమండి విడిచిపెట్టండి. పరమండ వల్ల వాళ్ళే మీ సుగుణాలు మీ కళ్ళకు కనపడవు. ఆత్మస్థితి వల్ల మీకు దేహాభిమానం పెరిగిపోతుంది, అహంకారం పెరిగిపోతుంది, చివరికి మత్తుని విడిపోయింది. పరమంలో చేసే వాళ్లకు వాళ్ళు ఏదైనా సుగుణాలు ఉన్నా వీళ్ళ కళ్ళకు కనపడం ఔదార్యం వీళ్ళకు ఉండదు. అన్ని రంగంలోకి ఔదార్యం తప్ప చాలా మంది వాళ్ళు ఏమైనా గుణం చెప్పుకుంటారు, కానీ అయ్యో వాటిలో మీ సుగుణం ఉందని ఎవరికి చెప్పరు. అది జ్ఞానికి మటుకే సాధ్యం. అందుచేత ఈ ఆత్మస్థితి పరమండ మీరెన్ని విడిచిపెట్టండి. మీరెన్ని విడిచిపెడితే మహా వెలుగులోకి ప్రవేశించడానికి మీకు సహాయ సహకారములు అందుతాయి అని రామకృష్ణుడు చెప్పాడు. సహజంగా ప్రతి మనిషిలోనూ ప్రతి జీవుల్లోనూ బల పెరుగుతుంది. ఆనంద వల్ల రజోగుణం పెరుగుతుంది, ఆత్మస్థితి వల్ల దేహబుద్ధి, దేహాగుణం శైబుద్ధి పెరుగుతుంది. ఇంకా లోపల వెలుగులోకి ఎలా ప్రవేశిస్తూ ఉంటాడు రామకృష్ణుడు అంటే లోపల నుండి పనిచేస్తాడు. లోపలండి పని చేస్తాడు. మీ జీవితం ఇలా మలుపు తెచ్చాలి. ఒక అది ఇదే ఇదనే దోషాలను ఏమైతే ఆ దోషాన్ని నేను విమర్శించలేదు, ఆ దోషాన్ని మీకు చూపిస్తాడు. నేను చూపించి ఆ దోషం ఎలా తొలగించుకోవాలో ఆ బుద్ధి మీకు ఇస్తాడు. ఆ బుద్ధి మీకు ఇచ్చి ఆ దోషాన్ని తొలగించుకునే శక్తిని కూడా మీకు ఇస్తాడు. ఎందుకు చేస్తాడు అని అంటే, మీరు మీ హృదయంగానే మెదైన గురువుని తెలుసుకోవడానికి ఏ విషయాలే తెలియదులే, విశేషం తెలియతే అడ్డస్తున్నాయో, ఏ విషయాలైతే అడ్డస్తున్నాయో, ఏ ఆకర్షణలు అయితే అడ్డస్తున్నాయో, వాటినన్నింటినీ తొలగించుకుంటూ 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 ఆ లైన్ క్లియర్ చేసుకుంటూ క్లియర్ చేసుకుంటూ నిజమైన ఆత్మని నేను ప్రవేశపెడతాడు వాడు గురువు. మీరు తల్లిదండ్రులు బట్టలు ఇస్తారు, గురువు జ్ఞానాన్ని ఇస్తారు. జ్ఞాన ప్రదాత గురువు అంటే జ్ఞాన ప్రదాత. దానికంటే స్వచ్ఛమైన ఏముండదు ఈ సృష్టి, ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ అని అంటాడు కృష్ణుడు. నీ గురువు దగ్గరికి సమీపించేటప్పుడు అవినయంలో వెళ్ళకు, వినయంలో వెళ్ళు, శ్రద్ధగా వెళ్ళు, హేళన పనికిరాదు. గురువు దగ్గర హేళన పనికిరాదు. గురువు దగ్గర వినయంగా సమీపించు, శ్రద్ధగా సమీపించు, గురువును గౌరవించు, వారి యొక్క అనుగ్రహాన్ని సంపాదించి, వారి యొక్క మన్ననలు సంపాదించి, వారి యొక్క ప్రసన్నతను సంపాదించి, నీ తెలియని విషయాలను వారు అడిగి తెలుసుకుని బాగుపడు అంటాడు కృష్ణుడు అర్జునుడితో. వేసే ప్రశ్న కూడా వినయంగా ఉండాలి, అవినయం పనికి రాదు, హేళన పనికి రాదు. నువ్వు ఎంత వినయంగా అడిగితే, ఎంత భక్తితో అడిగితే, ఎంత శ్రద్ధగా అడిగితే అక్కడ ప్రసన్నుడు అవుతాడు గురువు. గురువు తన హృదయాన్ని ఓపెన్ చేసి మీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అడిగేటప్పుడు బహు జాగ్రత్తగా ఉండు, అజాగ్రత్త పనికి రాదని భగవద్గీతలు భగవంతుడు చెప్తారు. పరమాత్మ భావన విడిచిపెట్టకు. నిన్ను కొంతమంది పొగుడుతూ ఉంటారు, కొంతమంది విమర్శిస్తూ ఉంటారు. నీ విరోధులు మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటారు, నీ స్నేహితులు మిమ్మల్ని స్తోత్రం చేస్తూ ఉండొచ్చు. ఆ గాలి విమర్శల గాలిలో, స్తోత్రాల గాలిలో నువ్వు కొట్టుకుపోవద్దు. ఓ అర్జున, నీకు గౌరవం వచ్చినా, అగౌరవం వచ్చినా, సన్మానం వచ్చినా, అవమానం వచ్చినా పరమాత్మ భావాన్ని విడిచి పెట్టదు అంటాడు కృష్ణుడు అర్జునుడితో. ఒకవేళ ఎదుట వాళ్ళు దోషబుద్ధితో మాట్లాడినా, అహంకార భావంతో మాట్లాడినా, నువ్వు మటుకు పరమాత్మ భావాన్ని విడిచిపెట్టకు, వాళ్ళు వల్ల నువ్వు పడకు అని భగవంతుడు భగవద్గీతలో పరమాత్మ భావాన్ని విడిచిపెట్టొద్దు అని చెప్పాడు. ఆ దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి దుఃఖాలు ఎదురవుతాయి. నీకు ఆ దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి మంచి ఎదురవుతుంది, చెడు ఎదురవుతుంది, సుఖం ఎదురవుతుంది, దుఃఖం ఎదురవుతుంది, లాభం ఎదురవుతుంది, నష్టం ఎదురవుతుంది. ఎప్పుడు కాలం ఒక రకంగా ఉండదు. లాభం రావచ్చు, నష్టం రావచ్చు, మంచి రావచ్చు, చెడు రావచ్చు, దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి. ఆ దేహం యొక్క ప్రారంభాన్ని బట్టే లోపలండి పరమేశ్వరుడు ఆడిస్తూ ఉంటాడు ఆ దేహాన్ని. ఏదిస్తే రాని, కానీ పరమాత్మ భావం విడిచిపెట్టకు అంటాడు స్వామి వాసుదేవస్వామి వారి గీతలో చెప్తాడు. నీకు కలిగిలేము రావచ్చు, ఒకసారి ఐశ్వర్యానికి రావచ్చు, ఒకసారి ఇంట్లో ఇబ్బంది పడవచ్చు. ఇవన్నీ కూడా ప్రకృతి విషయాలు, ప్రకృతికి సంబంధించిన విషయాలు. వీటిని చూసి నువ్వు కంగారు పడి పరమాత్మ భావం విడిచిపెట్టకు. లోపం నుండి పని చేస్తాడు. ఒక లోపల నదిని ఆత్మ దగ్గరికి ఏ వస్తువుని తెలుసుకున్నాక నేను మళ్ళీ చనిపోయాను, నీ శరీరం చనిపోయాక పుట్టవలసిన పని లేదు. భగవాన్ అంటారు, భగవాన్ బోధ స్వచ్ఛమైనది, అది ఎందుకు మీకు కాదు. భగవాన్ అంటారు, ఎక్కడి నుంచో వస్తున్నాం అనుకుంటున్నాం, ఎక్కడి నుంచో వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నాం, ఎక్కడి నుంచో ఈ మహేంద్ర వాడు వచ్చాం, మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతున్నాం, తెలియని చోట నుంచి వచ్చాం, మరి తెలియని చోటకు వెళ్ళిపోతున్నాం అనుకుంటాం. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పుట్టాం, ఎక్కడి నుంచో వచ్చి నరసాపంలో పుట్టాం, మరి నరసాపంలో చనిపోయి ఎక్కడికో దూరాలు దూరాలు వెళ్ళిపోతున్నాం. మన పరిసరాన్ని, మన బంధువుని, మన స్నేహితుల్ని, మనకు ఏదైనా ఉంటే ధనం ఉంటే ధనాన్ని అన్ని విడిచిపెట్టి, బంగారం అన్ని విడిచిపెట్టి ఎక్కడి నుంచో వచ్చాం, ఎక్కడి నుంచి వచ్చామో మనకు తెలియదు. మరి ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోతున్నాము, ఎంత దూరం వెళ్ళిపోతున్నాం అని నరసాపం విడిచిపెట్టే, అది కూడా మనకు తెలియదు. వస్తున్నాం, ఈ భూమి మీదకి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, ఎక్కడి నుంచో వస్తున్నాం, ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. కానీ నువ్వెవరో నీకు తెలిసినప్పుడు, నువ్వు జీవుని అనుకుంటున్నావు, దేవుని అని అనుకుంటున్నావు, నువ్వెవరో నీకు తెలిసినప్పుడు, నీ స్వరూపం నీకు తెలిసినప్పుడు, నీ లోపలన్న చైతన్యం నీకు తెలిసినప్పుడు, నువ్వు ఎక్కడి నుంచి రాలేదు, నువ్వు ఎక్కడికి పోవటం లేదని నీకు అనుభవంలోకి వస్తుంది అంటాడు రమణస్వామి. అది హయ్యెస్ట్ టీచింగ్. ఆకాశ గంగ, ఆకాశ గంగలో నలకలు ఉండవు. ఎక్కడి నుంచో వస్తున్నావు నీకు అనిపిస్తుంది, ఎక్కడికో వెళ్ళిపోతున్నావు, మరణించాను అనుకుంటున్నావు, నిజంగా వెళ్ళిపోతాం, పునర్జన్మ ఉంటుంది. కానీ నువ్వు ఎక్కడి నుంచి రావటం లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవటం లేదు, అంతటా ఉన్నావు, నీకు రాకలేదు, నువ్వు పోకలేదు, కనింగ్ లేదు, గోయింగ్ లేదు అని
నీ శరీరానికి మరణం రాకముందే మరణలేని వస్తువును దర్శించినప్పుడు అజ్ఞాన క్లేశంలోంచి, అవిద్య క్లేశంలోంచి, దేహ అభిమానంలోంచి, దేహ బుద్ధిలోంచి, ఈ శవ బుద్ధిలోంచి నీ విడుదల పొంది లోపలైన వస్తువు అమృతానుభవం పొందినప్పుడు నీకు తెలుస్తుంది అయ్యా, నీ ఎక్కడి నుంచి రావటం లేదు, ఎక్కడికి వెళ్తం లేదు, అంతటా నీవే ఉన్నావని. రా అజ్ఞానంలోంచి బయటకు రా, అవిద్యలోంచి బయటకు రా. అవి ఉన్నది వస్తువు నీకు తెలుస్తుంది. నువ్వు అజ్ఞానంలోంచి బయటకు రాకుండా, అవిద్యలోంచి బయటకు రాకుండా, మోహంలోంచి బయటకు రాకుండా, అహంభావం నుంచి బయటకు రాకుండా, లోకానికి సంబంధించిన ఆకర్షణలోంచి బయటకు రాకుండా, నా లోపల ఏమి ఏది అనుకుంటే లాభం లేదు, బయటకు రా. ఉన్న వస్తువు ఉండవు లేదు నీకు తెలుస్తుంది. భగవంతుడిని లోపల ఉన్నాడు, ఆత్మగా ఉన్నాడు, గురువుగా ఉన్నాడు, చైతన్యంగా ఉన్నాడు. రా అజ్ఞాన క్లేశం నుంచి నీ బయటకు రా, అవిద్య నుంచి బయటకు రా. బయటకు వచ్చి లోపల ఉన్న వస్తువు ఉందో లేదో నీకు గోచరిస్తుంది. నువ్వు అజ్ఞానంలోంచి బయటకు వచ్చిన తర్వాత కూడా నీకు లోపల ఉన్న వస్తువు గోచరించకపోతే అప్పుడు అడగవయ్యా. వారి లోపల అమృతానుభవం పొందటం కోసం ఈ శరీరం శ్మశానంలోకి వెళ్ళి కాలిపోకముందే శరీరాన్ని కాలిస్తే బూడిదవుతుంది, కత్తిరికి మట్టి అవుతుంది. మీ శరీరాన్ని శ్మశానాన్ని తీసుకెళ్ళింది కాల్చి బూడిదవ్వకముందే ఈ దేహబుద్ధిని, దేహాజ్ఞానం నుంచి నేను విడుదల చేసి ఆత్మబుద్ధిని, ఆత్మ అనుభవాన్ని కలగజేయటం కోసం మీలో ఉన్న దోషాలు ఉంటే మీకు ఆత్మానుభవం కలగదు. ఆ దోషాలేంటో గురువు చూస్తూ ఉంటాడు, చూసి అందులోంచి నిన్ను విడుదల, లోపల నుంచి పనిచేస్తూ ఆ బలహీనతల్లోంచి, ఆ దోషాల్లోంచి, ఆ లోపాల్లోంచి, ఆ పొరపాట్లలోంచి నిన్ను విడుదల చేయడానికి లోపల ఉండి గురువు పని చేస్తూ ఉంటాడు. ఏడాడు ముద్దబ్బాయిలాగా కూర్చోడు వాడి గురువు. ఎవరు చేస్తారు? నీ తల్లి చేస్తుందా? నీ తండ్రి చేస్తాడా? నీ భర్త చేస్తాడా? మహోన్నతమైన స్థితికి, ఉజ్వలమైన స్థితికి, ఉదాత్తమైన స్థితికి, జ్ఞాన శిఖరాల మీద నేను కూర్చోబెట్టడం కోసం, మళ్ళీ చావంటే ఎలా ఉంటుందో, పుట్టుకనేది ఎలా ఉంటుందో తెలియని స్థితిలో నేను మీకు తీసుకెళ్ళటం కోసం గురువు చేసే ప్రయత్నం లేడు. గురువు కబుర్లతోటి, కాకరకాయలతోటి సరిపెట్టేవాడు గురువు కాదు. నీ దోషాలను, నీ లోపాలను చూపించి, నీకు జాగ్రత్తగా చూపించి అందులోంచి విడుదలవటానికి జాగ్రత్తగా పోయి ఎలా విడుదలవటానికి విడుదలయ్యే బుద్ధిని నీకు కల్పించి శక్తిని కూడా నీకు ఇచ్చి అందులోంచి విడుదల చేస్తూ అంతరంగంలో నీ హృదయం యొక్క లోయల్లో, నీ హృదయం యొక్క లోతుల్లో, నీ అంతరంగంలో లోపల 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 డీపెస్ట్ ఎంత నీ హృదయంలో చైతన్యం ఎంత లోపల ఉందో, ఎంత లోతులో ఉందో, అంత లోతులోకి వెళ్ళే వరకు మధ్యలో నేను ఆపు చేయకుండా ఎంత లోతులైతే నీ లోపల చైతన్యం ఉందో, మహా చైతన్యం నీ లోపల ఎంత లోతులో ఉందో, అక్కడికి చేరుకునే వరకు ఎవరు నిలబడి నీకు మార్గం చూపిస్తూ నడిపిస్తాడు వాడు గురువు. ఎక్కడికి పారిపోడు గురువు. ఎవరు నిలబెడతాడు? ఆ గన్యానికి తీసుకునే వరకు, గన్యానికి తీసుకునే వెళ్ళే వరకు, నేను చెయ్యి పెట్టుకుని లోపల చైతన్యంలోకి తీసుకెళ్ళే వరకు మధ్యలో ఎవరు ఆటంకం కలుస్తాడు? ఆటంకాలు క్లియర్ చేసుకుంటూ ఆ బరువైన రాళ్ళు నువ్వు ఎత్తలేరు. బరువైన రాళ్ళు గురువు ఎత్తారు. ఆ గురువైన బరువైన రాళ్ళు ఎత్తి ఆటంకాలు ఏమైనా ఉంటే అది నీ క్లియర్ చేసుకుంటూ, క్లియర్ చేసుకుంటూ ఆ లోపల నువ్వు ఎవరుగా ఉన్నావు వాణ్ణి నీ చేతికి పట్టిచ్చే వరకు నేను విడిచిపెట్టాడు వాడే గురువు. అదే పురు నోట్లో పడ్డ మాంసపు ముక్క. గురువు దృష్టిలో అందరూ సమానమే. గురువు దృష్టిలో అందరూ సమానమే. అన్ని అన్ని వెళ్ళ వేళ అన్ని ప్రదేశాలు, అన్ని పరిస్థితులు, నీకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, నీ గాలి నీకు గాలి వాలుగా ఉన్నా లేకపోతే ఎదురు గాలి వీస్తున్నా, నీ సంసారంలో ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి నీకు వాలు గాలి వస్తున్నా లేకపోతే ఎదురు గాలి వస్తున్నా, నీకు లోపల ఉండి గొప్పగా ఆ కష్టాలను తట్టుకునే ధైర్యాన్ని ఇచ్చేవాడు గురువు. మీరు డిప్రెషన్లోకి వెళ్లకుండా, మీరు డిప్రెషన్లోకి వెళ్లకుండా ముందు నేను ఉన్నానని చెప్పి లోపల నీకు తగినటువంటి బలం, బలం లోపల బలం, స్ట్రెంగ్త్ స్ట్రెంగ్త్ స్ట్రెంగ్త్, ఎనర్జీ ఎనర్జీ ఇచ్చేవాడు లోపల ఉండి పనిచేసేవాడు గురువు. ఆ కష్టాలను తట్టుకుంటామని అంటే అంత కష్టాలు వస్తూనే ఉండి తట్టుకోలేకపోతున్నాం. ఆ తట్టుకునే శక్తిని ఇచ్చేవాడు గురువు. లోపల నుండి పని చేస్తాడు, గురువు చేసే పని నీకు కనపడదు. నీ గుర్తింపులు గురువుకి అక్కర్లేదు. ఏం చేస్తుంటే ఆత్మ, గురువు అంటే ఆత్మ, ఆత్మకి గుర్తింపు అక్కర్లేదు, అహంకారానికి గుర్తింపు కావాలి. ఈ దేహం నేను అనుకున్నంతకాలం, ఈ శవంతో సంబంధం నాకు ఉన్నంతకాలం, ఈ దేహంతో సంబంధం నాకు ఉన్నంతకాలం, ఈ దేహమే నేను అనుకున్నంతకాలం, ఈ ఉపాధితో నాకు సంబంధం ఉన్నంతకాలం ఎవడో అహంభావంలోంచి బయటకు రాలేదు. అది ఆ జన్మకు, ఆ జన్మకి మృత్యువుకు లోపడవలసింది. మరణం వచ్చే వాడిని ముందుతాను ఉంటుంది ప్రతి జన్మలో కూడా. దుఃఖానికి కారణం దేహాభిమానం. ఈ ఉపాధితో సంబంధమే మనకు అహంభావాన్ని పెరగటానికి, అజ్ఞానం పెరగటానికి ఉపాధితో సంబంధం. మరి అయితే మీరు గురువు గురించి చాలా బాగా మాట్లాడుతున్నాడు. ఎవరు భక్తులు అడుగుతున్నాడు, మీరు గురువు గురించి చాలా బాగా మాట్లాడుతున్నారు, నేను వింటున్నాను, శ్రవణం చేస్తున్నాను, శ్రవణం చేయటం కాదు ఆనందిస్తున్నాను, నేను మాట్లాడటం సంతోషిస్తున్నాను, మీ మాటలకి సంతోషిస్తున్నాను, మీ మాటలకు ఆనందపడుతున్నాను, మీ మాటలు ఏంటంటే నాకు ఏనుగు నుండి కూర్చున్నట్టు ఉంది. కానీ మీరు నా గురువు అని నాకు ఎలా తెలుస్తుంది? మీరు చెప్పే మాటలు బాగున్నాయి, నాకు ఆనందం కలగజేస్తున్నాయి, నాకు శాంతిని ఇస్తున్నాయి. ఎంత బాగుంది గురువు యొక్క వైభవం అని మీరు అని చెబుతుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. అసలు సాధన చేయకుండానే జ్ఞానాన్ని చేతితోడు పట్టుకుంటున్నాను అనిపిస్తాను మీరు చెబుతుంటే. అసలు నిజంగా అనుభవంలోకి వస్తే ఇంట్లో ఎంత గొప్పగా ఉంటుందో. పంచదార గురించి ఎంత అంటే నోరు నోరు కొంచెం నోట్లు నీళ్ళు ఎవరికనే పంచదార నోట్లు వేసుకున్నప్పుడు ఇంకెంత గొప్పగా ఉంటుందో. అన్నీ బాగానే ఉన్నాయి, మీరు చెప్పిందంతా బాగానే ఉంది. మీరు నా గురువు అని నాకు ఎలాగో తెలుస్తుంది. లోపలే అనేక మంది గురువులు ఉన్నారు, కానీ ఈ గురువు నా గురువు అని నాకు ఎలా తెలుస్తుంది? ఈ గురువు నేను ఎలా కనుక్కోవాలి? మీరు నా గురువు అని నాకు ఎలా తెలుస్తుంది? కొన్ని సూచనలు చెప్పండి, కొండ గుర్తులు చెప్పండి. ప్రశ్న భక్తుల యొక్క ప్రశ్న. నీవు తదేక ధ్యానం చేయటం వల్ల, జపం చేయటం వల్ల నీ గురువు ఎవరో నీకు తెలుస్తుంది. నువ్వు ధ్యానం చేస్తూ ఉంటే నాకు గురువు ఎవరో నీ ధ్యానం చేస్తూ ఉంటే ఆ ధ్యానంలో నీకు స్ఫురిస్తుంది మీరు నా గురువు. నీ మనస్సు అంతర్ముఖమైతే, నీకు అంతర్దృష్టి కలిగితే అప్పుడు స్ఫురిస్తుంది నీకు లోపల నుంచి మీరు నా గురువు అని. నీకు అంతర్దృష్టి కలిగిందనుకో, నీకు అంతర్ముఖత్వం కలిగిందనుకో, లోచూపు కలిగిందనుకో, అప్పుడు నీకు స్ఫురిస్తుంది భయ లోపల వీడు నా గురువు అని. ఎంత చదువుకున్నా, ఎంత చదువుకున్నా, ఎంత పైసాలు ఉన్నా, ఎన్ని శక్తులున్నా, గురువు యొక్క కృప లేకుండా ఆత్మజ్ఞానం కలగదని చెబుతారు. ఎంత చదువుకున్నా, ఎన్ని పైసలు ఉన్నా, ఎన్ని కీర్తి ఎంత కీర్తున్నా, గురువు యొక్క కృప లేకుండా వాడికి ఆత్మజ్ఞానం కలగదని చెబుతారు. అంటే గురువు అనుగ్రహం లేకుండా నీ తెలివితేటలు ఉండొచ్చు, నీ ప్రయత్నం చేయొచ్చు, సాధనం చేయొచ్చు, నీ చెప్పలేకను పడవచ్చు, కానీ ఈశ్వరానుగ్రహం లేకుండా, గురువు అనుగ్రహం లేకుండా నీకు జ్ఞానం కలగదు. అక్కడ ఆయన ఎంటర్ఫీర్ అవ్వవలసింది, ఆయన ప్రమేయం లేకుండా చివరి మెట్టి నువ్వు, ఆ చివరి మెట్టి దగ్గరికి నువ్వు రాలేదు. నీకు చదువు ఉండొచ్చు, శక్తులు ఉండొచ్చు, లేదా గౌరవాలు ఉండొచ్చు, కీర్తి ఉండొచ్చు, పైసాలు ఉండొచ్చు, ఎన్ని ఉన్నప్పటికీ ఆ గురువు అనుగ్రహం లేకుండా, ఈశ్వరానుగ్రహం లేకుండా చివరి మెట్టికి నువ్వు రాలేదు. గురువే, గురువు ఎవరనుకుంటున్నావయ్యా? నీ లోపల ఒక నిజం ఉంది, నీ హృదయంలో ఒక నిజం ఉంది. భగవాన్ చెప్తున్నారు, మీ హృదయంలో అంటే మనం అనుకునే వ్యవహారిక సత్యాలు కాదు, ఇది పరమార్థిక సత్యం. ఏంటిది పరమార్థిక సత్యం? మీ హృదయంలో ఒక నిజం ఉంది, మీ హృదయంలో ఒక నిజం ఉంది. ఆ నిజానికి చావు ఎలా ఉంటుందో తెలియదు, పుట్టుకు ఎలా ఉంటుందో తెలియదు. అది దానికి ఆనందమే ఆనందము, శాంతి శాంతి. ఆ నిజానికి చావు పుట్టుకు ఎలా ఉంటాయో తెలియదు. ఆ నిజానికి శరీరంతో కానీ లోకంతో కానీ కర్మతో కానీ ఎట్టి సంబంధం లేదు. ఒక నిజం ఉంది, ఒక సత్యం ఉంది, ఒక నిజం ఉంది. ఆ నిజం మీ హృదయం లోపల హృదయం యొక్క హృదయంలో మీ హృదయం యొక్క లోచుల్లోని నిజమే మీ గురువు. అక్కడికి తీసుకెళ్తాడు, ఆ నిజమైన గురువు దగ్గరికి తీసుకెళ్తాడు. బాహ్యంగా ఉన్న గురువు మాటలు చెప్తాడు, బోధిస్తాడు, నవ్వుతాడు, ఆగ్రహిస్తాడు, చిరాకు పడతాడు, పాపం చేసుకుంటాడు, ప్రేమిస్తాడు. పాపం చేసుకున్నా గురువు యొక్క కోపం కూడా నీ అనుగ్రహం అనుకుంటే మీరు ధన్యులు. ఏది చేసినా నేను ఆ రోజులో ఉన్నటువంటి నిజం దగ్గరికి తీసుకెళ్ళటానికి. అయితే ఆ గురువుకి ఈ రోజులో నిజం గురువుకి అనుగుణంగా ఉంది కాబట్టి ఆ నిజమే ఈ గురువు కాబట్టి ఆ గురువు యొక్క సన్నిధానంలోంచి, ఆ గురువు యొక్క పరిసరాల్లోంచి, ఆ గురువు యొక్క ప్రభావంలో మీరు కొండపై మీరు కింద కళాకారకుల్లో అతని హృదయంలోంచి అతను ఎప్పుడైతే అతని గురువు వాసనారహితుడు కాబట్టి, గురువు ఆత్మ ముద్ద కాబట్టి, చైతన్యం ముద్ద కాబట్టి, వాటర్ పైనుంచి పయనించిన వాటర్ కింద కళాకారకుల్లో అలాగే అతనిలోంచి శాంతి జ్ఞానం కారతా ఉంటుంది పోయా కిందకి వాటర్ ఫాల్. కొండ పైన కొండపైన నీరు ఇలా ఎలా ప్రవహిస్తుందో కిందకి. ఆత్మానుభూతి పొందినవాడు, ఆ జ్ఞానానుభూతి పొందినవాడు లోంచి, వాడిలోంచి వాడి వైబ్రే వాడి పరిసరాల్లో వాడి సన్నిధిలో వారి యొక్క వైబ్రేషన్స్ వల్ల మీకు శాంతి, నీరు ప్రవహించినట్టు శాంతి ప్రవహిస్తుంది, కాంతి ప్రవహిస్తుంది, జ్ఞానం ప్రవహిస్తూ వస్తుంది హృదయంలో. వాడి సన్నిధి మాత్రమే సరిపోతుంది, వాడి ప్రజెన్స్ వారు మాట్లాడక్కర్లేదు, వారు రాయక్కర్లేదు, వారు ఏమి పని చేయక్కర్లేదు, వారి ప్రజెన్స్, వారు మీతో, వారి అస్తిత్వమే సరిపోతుంది అంటున్నారు. మాటలతో పనులు, రాతలతో పనులు, ఉపన్యాసాలతో పనులు, వారి అస్తిత్వం సరిపోతుంది, వారి ఉనికి సరిపోతుంది, వారి ప్రజెన్స్ సరిపోతుంది. ఎన్నమూర్తి గారికి ఒక భక్తులు వచ్చాడు పూర్వకాలంలో. అది వచ్చి అరగంట కూర్చున్నాడు, దొరలు తెల్లగానే ఉంటాడు, మరీ తెల్లగా ఉన్నాడు. అసలు దొరలు తెల్లగా ఉంటారు, వాడు మరీ తెల్లగా ఉన్నాడు, చెరుపులో చెరుపు తెల్లగా ఉన్నాడు. వాడు అరగంట కూర్చుని ప్రశాంతంగా కూర్చున్నాడు. మిమ్మల్ని ఏదో అడగాలని వచ్చాను. మిమ్మల్ని ఒట్టి చేసి నేను మామూలుగా ఇక్కడికి వచ్చేటప్పుడు, మీ ప్రాంగణంలోకి వచ్చేటప్పుడు, మీ గదిలో ప్రవేశించినప్పుడు, మీ హాల్లో ప్రవేశించినప్పుడు ఏదో అడగాలని వచ్చాను. కానీ మిమ్మల్ని చూసిన తర్వాత అడగాలనిపించడం లేదు, చూడాలనిపిస్తుంది. నేను చూసిన తర్వాత నన్ను నాకేమి అడగాలనిపించడం లేదు, చూసిన తర్వాత చూడాలనిపిస్తుంది. కానీ నాకు ఇది కావాలి అది కావాలని అడగాలని బుద్ధి రావటం లేదు. కానీ చూడాలనిపిస్తుంది, అడగాలనిపించడం లేదు. నేను చూసిన తర్వాత చూడాలనిపిస్తుంది, కానీ నాకు ఇది కావాలని మిమ్మల్ని చూస్తే నాకు అడగాలనిపించడం లేదు. అది చైతన్యం. అది జ్ఞానం యొక్క వైభవం, అది ఆత్మ యొక్క వైభవం. అంటే లోపలనది ఆ నిజమే, లోపల మీ లోపల నిజమే గురువు అయ్యా, వాడే నిజమైన గురువు. ఆ నిజమైన గురువు దగ్గరికి తీసుకెళ్ళటం కోసం దేహం ధరించిన గురువు ప్రయత్నం చేస్తూ ఉంటాడు అక్కడికి తీసుకెళ్ళటం కోసం. ఏది నిజమో నీకు తెలియకపోయినా, ఏది నిజమో గురువుకి తెలుసు. మీ హృదయంలో ఏముందో నీకు తెలియకపోయినా నీ గురువుకి తెలుసు. అక్కడ తెలుసుకే వరకు నేను విడిచిపెట్టడు. ప్రతి జన్మలో నీ కూడా వస్తూ ఉంటాడు, నీ కూడా వెంటాడుతూ ఉంటాడు, నీ వెనకాల ఉంటాడు, నీకు కనపడ్డు. ఆ టైం తీసి నీ జీవితాన్ని మడుపు తిప్పుతూ ఉంటాడు వాడే గురువు. గురువు దగ్గర నుంచి మనం పొందేది బంగారం, గురువుకి మనం ఇచ్చేది మట్టి. లోపల నిద్ర మీకుంది, లోపల నిద్ర మీ లోపల ఉంది, అది ఉంటే మీకు తెలియటం లేదు. చనిపోతున్నాను చనిపోతున్నాను అనుకుంటున్నావు కానీ చావు లేని వస్తువు మీరు వెళ్ళి ఉందా మీకు తెలియటం లేదు. భగవంతుడే నీ స్వరూపంగా ఉన్నాడు, భగవంతుడే నీ లోపల ఆత్మగా ఉన్నాడు, సర్వేశ్వరుడే నీ లోపల ఆత్మగా ఉన్నాడు ఉన్నాడు కానీ నీకు తెలియటం లేదు. ఏం చేస్తూ లేదు, అజ్ఞానం అనే తెర, అజ్ఞానం అనే పొర నీకు అడ్డొస్తుంది. ఆ అజ్ఞానం అనే తెరని నీ అంతటి నువ్వు కత్తిరించుకోలేకపోతున్నావు. ఆ గురువు వచ్చి నీ చేత కత్తిరింపు చేయటానికి వచ్చాడు వాడి గురువు. వాడు సర్జన్, పెద్ద సర్జన్ అది, గురువు అంటే పెద్ద సర్జన్. ఆ కత్తిరేడికి నిన్ను ముట్టుకోమంటాడు కానీ కత్తిరించటం ఆయన కత్తిరిస్తాడు. గురువు అంటే సర్జనుసుకి సర్జన్. గురువు అంటే ఎవరు? సర్జనుసుకి సర్జనులయ్యా. వాడు వేపరున్న వస్తువు నీకు తెలియటం లేదు, కారణం అంటే అజ్ఞానం వల్ల తెలియటం లేదు, అభిమానం వల్ల తెలియటం లేదు, అవిద్య వల్ల తెలియటం లేదు. అని చేత వాడు ఏం చేస్తాడంటే గురు కృప వల్ల, వాడు కృప నీ చేత నీకు వర్షింపజేసి నీకు లోపల నుంచి బలాన్ని ఇస్తూ కర్రేజ్ ధైర్యాన్ని ఇస్తూ నువ్వు తిరిగి పడిపోకుండా దిగులు పడిపోకుండా ధైర్యాన్ని ఇస్తూ ఏదైతే లోపల ఉన్న బ్రహ్మానుభవానికి అమృతానుభవానికి ఆనందానుభవానికి ఏదైతే నీకు అడ్డస్తుందో ఆ అజ్ఞానం అనే తెరని తొలగింపజేసేవాడే గురువు. ఒకవేళ అజ్ఞానం అనే తెరని, అజ్ఞానం అనే తెరను తెంచుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అనుకో, కానీ గురువు కృపలు తెలియదనుకో, ఆ తెర, ఆ తెర నువ్వు తొలగించలేదు, నీవంత నువ్వు కత్తిరించలేదు, దీన్ని ఆ తెర నీవంత నువ్వు తొలగించుకోలేదు అంటున్నాడు ఇక్కడ రమణస్వామి. నువ్వు తిరిగితే అట్లా సరిపో, నీ సాధన సరిపోదు, నీ ప్రాణాయామం సరిపోదు, నువ్వు పూజ చేసిన నీ పూజ సరిపోదు, ఒక బిల్లు గోపురాలు కట్టించిన ఆ పుణ్యం నీకు సరిపోదు. ఎంతరవాడు నువ్వు, నీ జీవుడు ఎంతరవాడు, నువ్వు చేసే మంచి అంత, నీ సృష్టి ఎంత విశాలమైంది, అందులో నువ్వు ఎంత, నువ్వు చేసే మంచి అంత, నువ్వు సరిపో. ఒకదాన్ని ఎంత సాధన చేసినా గురువు యొక్క దయ లేకపోతే, గురువు యొక్క అనుగ్రహం లేకపోతే అజ్ఞానమైన తెరని, అజ్ఞానమైన తెరని పక్కకు తొలగించి నువ్వు బయటకు రాలేవు. ఈ చక్రంలోంచి, జన్మ మరణ చక్రంలోంచి విడుదల పొంది నువ్వు బయటకు రాలేవు. నీకు స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు, సుఖం లేదు, శాంతి లేదు. బాగానే చెప్తున్నారు. గురువు దయ ఎలా ఉంటుంది? పంచదార నోట్లు వేసుకుంటే తిరిగి ఉంటుందని చెబుతున్నారు కదా. మరి గురువు దయ, గురువు కృప, ఆ గురువు మెరిసి, గురువు కన్ఫెషన్ ఎలా ఉంటుందని చెప్పడానికి గుర్తుడేమన్నా ఉన్నాయా
అని ప్రశ్న. గురువు యొక్క కృప, గురువు యొక్క దయ ఎలా ఉంటుంది? ఇవాళ పంచదార నోట్లు వేసుకున్నాం చాలా చీరగా ఉంది. ఒక బ్రూ కాఫీ తాగాను ఇవాళ బదే చాలా బాగుంది, నెక్స్ట్ కాఫీ తాగాను చాలా బాగుంది అని ఇలా అనుకుంటున్నాను కదా నోట్లు వేసుకుని. అయితే గురువు కృప ఇప్పుడు నువ్వు ఎలా ఉంటున్నారు, మీరు ఏమైనా కొన్ని మాటలతో చెప్పగలరో నాకు అర్థం అవటం కోసం, నాకు తెలియటం కోసం అడుగుతున్నాను, నాకెంతో కొంత అర్థం అవటం కోసం అడుగుతున్నాను అని భక్తులు ప్రశ్నిస్తుంటే భగవాన్ ఏమంటున్నారంటే, అవి మాటలకు చెబుతావు కాదు, నీకు చెప్పడానికి ప్రయత్నం చేసిన మాటలకు అందదు, తలంపులకు అందదు, అది ఇంద్రియాలకి అందదు. ఓహ మనిషి ఉండాలంటే మన ఇమాజినేషన్కి అందదు, చేతలకు అందదు, తలంపులకు అందదు, మాటలకు అందదు, అది ఇమాజినేషన్కి, ఊహలకు అందదు, ఇమాజినేషన్కి కూడా అందదు. అది అనుభవం, అది అనుభవానికి అందిదే కానీ మాటలకి, తలంపులకి, చేతలకి, ఊహలకి అందని అందదు. అది అనుభవించం, అది అనేక అనుభవించవలసిందే. ఈ జన్మలో కానిపోయినా రాబోయే జన్మలైన వంద జన్మల తర్వాత కూడా అనుభవం హృదయంలో అనుభవం, ఈ కాలంలో నీ చేతుల్లోనూ అనుభవంలోకి రాదు, హృదయంలోనూ అనుభవంలోకి వస్తుంది. అది అనుభవించవలసిందే, అనుభవించినప్పుడు నీకు తెలుస్తున్నది అనుభవించవలసిందే. నేను మాటలతో చెప్పమంటున్నావు, అది మాటకు అందేది కాదు, ఇంద్రియాలకు అందేది కాదు, మనసుకు అందేది కాదు, ఊహకు అందేది కాదు, ఈ జయంతి అందరిగా అండి ఎలా చెప్పమంటావు. పంచదార తీసుకుంటుంది, తీసి ఎలా ఉందంటే ఎవరు చెప్పగలరు? పంచదార తీయగా ఉండడం మనం చెబుతాం. ఆ తీయగా ఎలా ఉంటుందని మీరు ఎవరైనా ప్రశ్న అడిగారనుకోండి, అది మీరు అప్పుడు అప్పుడు గురువు ఏం చెప్తాడు, అది మీ నోట్లో వేసుకుని చూసుకో మీకు తెలుస్తుంది అని చెప్తాడు. అంతే కదా, అదే పంచదార పంచదార తీయగా ఉందని చెప్తాం, పంచదార తీయటి ఎలా ఉంటుందంటే నోట్లో వేసుకుని చూడే మీకు తెలుస్తుంది అని అంటాం. అలా మాటలతో చెప్పడం, మాటలతో అది చెప్పడం. మాటలు కూడా మనం అతిగా మాట్లాడకూడదు. ఎంతవరకు మాట్లాడాలి, అంతవరకు మాట్లాడాలి, ఎంతగా మాట్లాడాలి, మితంగా మాట్లాడాలి. తిండికాడ కూడా జాగ్రత్తగా ఉండాలి. అయితే చిండి ఎక్కువ తింటే మొదలు పెడతాం అనుకోండి, చిన్నది ఆకలి పెరుగుతుంది. అది చిండికాడ కూడా తగు జాగ్రత్త, తగు మాత్రంగా ఉండాలి. ఒకవేళ నీ చిండి నీ శరీరానికి అవసరం అయింది దానికంటే చిండి ఎక్కువ తింటే నీకు తమోగుణం వచ్చేస్తుంది, తమోగుణం వచ్చేస్తుంది, ఎక్కువ నిద్ర కూడా వచ్చేస్తుంది. మాటల కాడ జాగ్రత్తగా ఉండు, చిండికాడ జాగ్రత్తగా ఉండు, నిద్ర కడప విషయంలో జాగ్రత్తగా ఉండు. మీకు చిండి ఎక్కువ అయితే నిద్ర పెరుగుతుంది, సామర్థనం పెరుగుతుంది, తమోగుణం పెరుగుతుంది. చిండికాడ బహు జాగ్రత్తగా ఉండు. చిండి దగ్గర చెడ్డ లక్షణం ఉందట, మనం చిన్నపోయి ఇంకా ఆకలి పెరుగుతూ ఉంటుందట. మనకు ఇంకా అత్యనాలని నిత్యనాలు ఇంకా ఆకలి పెరిగిపోతా ఉంటుంది. అంటే బహు జాగ్రత్తగా ఉండు చిండికాడ. మీకు సత్వగుణం పెంచుకోవాలనుకుంటే మాటల కాడ జాగ్రత్తగా ఉండు. ఏ మాట మాట్లాడకూడదు, ఏది మాట్లాడకూడదు, ఏది మాట్లాడాలా విషయంలో జాగ్రత్తగా ఉండు. మాటల కాడ జాగ్రత్తగా ఉండు, చింది కాడ జాగ్రత్తగా ఉండు. నిద్ర కూడా అతి నిద్ర పనికి రాదు. స్నేహాలు కూడా తగు మాత్రంగా చేయండి, కానీ అతిగా చేయొద్దు. అతిగా చేస్తే స్నేహాలు కూడా బంధిస్తాం. కొంతమందికి పని అయితే ఉండదు, అలా పని చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఏం భోగం అక్కర్లే. కొంతమంది కష్టపడి సంపాదిస్తూ ఉంటారు, అవి ఎవరొకళ్ళు తింటా ఉంటారు, అంతా వాడే తినేయాలని అనుకోడు. కొంతమంది వాడు సంపాదించంతా వాడే తినేయాలనుకుంటాడు. కొంతమంది వాడు సంపాదించినంత మనమే తిన్నాం ఇతరులు తింటారనుకుంటాడు. కొంతమంది వాడే తినేయాలనుకుంటాడు, కాడి సంపాదన అంతా వాడే తినేయాలనుకుంటా ఉంటాడు. కొంతమంది నేను స్వార్థపరుడు అనుకోండి, ఉదాహరణకి ఎవడైనా దుర్మార్గుడు వచ్చి నాకు సహకరిస్తున్నాడు అనుకోండి, వాడు సన్మార్గుడి కిందే నాకు లెక్క. ఇంకా నా స్వార్థం, నా స్వార్థం అలా అనిపింపజేస్తుంది. అని స్వార్థం ఉన్నవాడికి ఎన్ని పూజలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా స్వార్థం ఉన్నవాడికి పరమార్థం ఉండదు. గురువు యొక్క అనుగ్రహం ఎలా ఉంటుంది, అంటే గురువు కృప ఎలా ఉంటుంది, గురువు దయ ఎలా ఉంటుందంటే నన్ను చెప్పమంటున్నావు. అది మాటలతో చెప్పలేను, అది మాటలకు అందదు, తలంపులకు అందదు, ఊహకలకు అందదు, ఇంద్రియాలకు అందదు. అందేది కాదని ఇంకా అందేది కాదు దయ్యా, ఇట్ ఇస్ బియాండ్ ఇమాజినేషన్, ఇట్ ఇస్ బియాండ్ థాట్, ఇట్ ఇస్ బియాండ్ వర్డ్. అది మాటకు అందేది కాదు, దానికి అచేతం లోపల ఉండి. లోపల నీ మాట, నీ మాట దాని గురించి చెప్పలేదు. నీ మాట దాని గురించి, నీ ఊహ అంత దూరం వెళ్ళదు, నీ తలంపు అంత దూరం వెళ్ళదు. ఏమి తలంపు, ఏమి తలంపులో ఏముంది, తలంపు నిజం కాదు, నీకొచ్చే ఉద్రేకాలు నిజం కాదు. నీకున్న అసీ తలంపు, నీకున్నటువంటి రాగం తలంపు, నీకున్న ద్వేషం తలంపు. నీకు ఎప్పుడైనా ఉద్రేకం వస్తూ ఉంటుంది, అలా పేరేళ్ళని ఊగినట్టు ఇలా ఊగిపోతూ ఉంటావు ఇంట్లో, అది కూడా నిజం కాదు. నీ ఉద్రేకం నిజం కాదు, నీ రాగం నిజం కాదు, నీ ద్వేషం నిజం కాదు, నీ ఇష్టం నిజం కాదు, నీ అయిష్టం నిజం కాదు, నీ దేహం నిజం కాదు, నీ మనస్సు నిజం కాదు. నీ ఇంద్రియాలతో, నీ ఇంద్రియాలతో చూడబడే వస్తువులు, నీ ఇంద్రియాలు చూడే, నీ ఇంద్రియాలు చూడబడే విషయాలు నిజం కాదు. అంతే కాదు, నీ తలంపు కూడా నిజం కాదు, నీ ఇష్టాల ఇష్టాలు నిజం కాదు. ఎన్ని తలంపులు, ఏ తలంపు నిజం కాదు. ఆ తలంపులు అక్కడికి వెళతాయా, ఆ లోపల చైతన్యం దగ్గరికి. నీ కోపము తలంపు, నీ కామము తలంపు, నీ ఇష్టము తలంపు, నీ అయిష్టము తలంపు, నీ దేహం ఒక తలంపు, నీ చావు ఒక తలంపు, నీ పుట్టుకొక తలంపు. నీకు ఎప్పుడైనా ఉద్రేకం వస్తుంది, ఆవేశం వస్తుంది, పోరడం అయిపోతావు ఉంటావు.
అది మీ ఆయన్ని కూడా పట్టుకుని కొట్టేవారనిపిస్తుంది మీకు. మరి ఏది కొట్టని అని ఎప్పుడైనా కొట్టాలనిపిస్తూ ఉంటుంది, అది కూడా తలంత, అది కూడా తలంత, ఎన్ని తలంతులే ఈ తలంతురా. అంత దూరం వెళ్ళేది ఆ సత్యానుభవం మందుతానుభవం పొందటానికి ఈ తలంపుల అంత దూరం వెళ్ళాడు. ఈ తలంపు నిజమా? ఈ ఉద్రేకాలు నిజమా? ఈ ఆవేశాలు నిజమా? ఈ చావుడు నిజమా? ఈ పుట్టుకలు నిజమా? ఏది ఏదంటే దాని దగ్గరలో నీ దేవుని లోంచి, లోకం లోంచి, దేవ లక్షణాలలోంచి, ప్రకృతి లక్షణాలలోంచి విడుదల పొందుతున్నావే నువ్వు. నీకు ఎన్ని తలంపులు రాని, మంచి తలంపులు రాని, చెడు తలంపులు రాని నిజమ కాదే. నిజమ దగ్గరకు నిజమ కాని తలంపులు పడతాయా? నువ్వేదో భజన చేసి ఉద్రేకపడిపోతే పూలరమ్మలా ఉద్రేకపడింది. ఈ ఉద్రేకం నేను నిజం దగ్గరికి తీసుకెళ్తుందా? తీసుకువెళ్ళ తలంపులు ఇవ్వను కాదు, మంచి తలంపులు ఇవ్వను కాదు, చెడు తలంపులు ఇవ్వను కాదు. టూచ్ ఇస్ బియాండ్ థాట్, ఇట్ బియాండ్ ఇమాజినేషన్. ఇది చెడు తలంపులు వచ్చినది ఇవ్వను కాదు, మంచి తలంపులు వచ్చినది ఇవ్వను కాదు. ఈ చెప్పిన ఉద్రేకం వస్తే తలంపులు వచ్చాక ఉద్రేకం వస్తుంది, కానీ తలంపులు రాకుండా ఉద్రేకం రాదు. ఎక్కడ తలంపులు లేవు, ఎక్కడ ఊహలు లేవు, ఎక్కడైతే సంకల్పాలు లేవు, ఎక్కడైతే భయాలు లేవు, అక్కడ ఉంది ఆ శబ్ద వస్తువు, సత్య వస్తువు, బ్రహ్మం అక్కడ ఉంది.